చిన్ననాటి ముచ్చట్లు. కేసరి. ఈ మధ్య కేబుల్ టీవీల ధర్మమా అని ఆత్మకథలు అంటే దెయ్యం కథలు అని అర్థం చేసుకునే స్థితికి వచ్చారు మనవాళ్లు. అయితే ఆత్మకథలకు జీవిత చరిత్రలకు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉందని, ఇవి మామూలు నవలలు కథలు కంటే అతి రమ్యంగాను పాఠకునిలో కుతూహలం రేకెత్తించేవిగా ఉంటాయంటే చాలామంది నమ్మరు. మనవాళ్లు కాల్పనిక సాహిత్యం అంటే ఫిక్షన్ మీద చూపించే ఆసక్తి జీవిత కథల మీద చూపరు. ఆత్మకథలు అంటే స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలోనూ కాల్పనిక సాహిత్యం కంటే ఉత్తేజకరంగా ఉండడమే కాదు, పాఠకులకి చారిత్రక సామాజిక అవగాహన కల్పిస్తూనే వారిలో ఉన్నత ప్రమాణాలను ఆదర్శాలను రేకెత్తిస్తాయి. జీవిత సత్యాలని ప్రబోధిస్తూనే ఎలా బతకాలో, ఏ జీవన మార్గం ఉత్తమమైనదో, పట్టుదలతో మనిషి ఎంతటి స్థాయికన్నా ఎలా ఎదగ్గలో ఇత్యాదివి స్వీయ చరిత్రలు చెప్తాయి. పాఠకుడిని ఒక ఆదర్శం వైపు తీసుకెళ్లగలుగుతాయి, జీవిత మార్గం చూపిస్తాయి. అయితే మన తెలుగు పాఠకులు నవలలపై చూపించే మోజు స్వీయ చరిత్రలపై చూపించడం లేదు. అప్పుడప్పుడు ఆదర్శప్రాయమైన జీవిత చరిత్రల గురించి చెప్పాలని, పాఠకులకి పరిచయం చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకని చిన్ననాటి ముచ్చట్లు అని కేసరి గారు రాసిన గ్రంథాన్ని పరిచయం చేస్తున్నాను. ఈ చిన్ననాటి ముచ్చట్లు పూర్తిగా స్వీయ చరిత్ర కాదు, 19-20 శతాబ్దాల జీవితానుభవాలు జ్ఞాపకాల పరిమళాలలా వ్యాపించి సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ చెబుతారు రచయిత. తన జీవితకాలంలో గడించిన అపారమైన అనుభవాన్ని పాఠకులతో పంచుకుంటూ తనతో పాటు పాఠకుని కూడా ఆయా సంఘటనల మధ్య నుంచి నడిపిస్తూ ఉంటాడు. అందుకనే ఈ చిన్ననాటి ముచ్చట్లు ప్రతి ఆంధ్రని ముచ్చట అయింది. గాంధీజీ తన స్వీయ చరిత్రని సత్యశోధన అన్నారు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఆ సాధనలో శోధనలు, ప్రయోగాలు, బాల్యం నుంచి స్వాతంత్ర సంగ్రామంలో దూకేదాకా తన జీవితం గురించి చెబుతారు. గుజరాత్లో పుట్టి లండన్లో చదివి దక్షిణాఫ్రికాలో న్యాయవాద జీవితం ప్రారంభించి అటునుంచి భారతదేశం వచ్చి సత్యాగ్రహ సమరంలో పాల్గొనేదాకా తన జీవితాన్ని ఎక్కడా ఏ విషయం దాచకుండా అత్యంత నిజాయితీతో పాఠకుల ముందు ఉంచుతారు. భారతదేశం వచ్చి స్వాతంత్ర సంగ్రామంలో దూకాక ఇక నుంచి నా జీవితం తెరిచిన పుస్తకం, నేను ప్రజల మనిషిని అయ్యాక వారికి తెలియని విషయం నా జీవితంలో లేదు అంటూ స్వీయ చరిత్ర ముగిస్తారు. అయితే అందరూ గాంధీజీ వంటి వారు కారు, కాలేరు. అందుకని చాలా జీవిత చరిత్రలు మధ్యలో ఆగిపోవు. వార్ధక్యం వచ్చేదాకానో లేక దైనందిత విధుల నుంచి కొంత విశ్రాంతి పొందాకానో తమ జీవితానుభవాలు రాస్తూ ఉంటారు. అలా రాసిన వారిలో కీర్తిశేషుల కేసరి గారు చిన్ననాటి ముచ్చట్లులో తమాషాగా మధ్య మధ్య నవ్విస్తూ నిత్య జీవితంలో సామాన్యుడు క్రమశిక్షణ, పొదుపు, లక్ష్య సాధన వంటి వాటిని ఎలా అలవర్చుకోవాలో చెప్తారు. ఆ చెప్పడంలో కేసరి గారు హాస్యపు జలుని పన్నీటిలాగా విరజంబడంతో పాఠకునికి ఎక్కడా విసుగనిపించక పుస్తకం కింద పెట్టకుండా చదివింపచేస్తుంది. కేఎన్ కేసరి గారిని పేరు బట్టి చాలామంది ఈయన ఉత్తర హిందూ దేశానికి చెందినవాడు అనుకోవచ్చు. కానీ సిసలైన తెలుగువారు, పేరు తెలుగు పేరు అనిపించదు. ఆ పేరే ప్రత్యేకంగా ఉండి ఒకసారి వింటే మర్చిపోము. ఈ పేరు తనకి ఎలా వచ్చిందో కేసరి గారే చెబుతారు. మింట్ స్ట్రీట్లోని హిందూ థియలాజికల్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు క్లాస్లో 2 K నరసింహాలు ఉండేవారుట. టీచర్ అటెండెన్స్ తీసుకున్నప్పుడు 2 నరసింహాలు ప్రజెంట్ సార్ అంటూ లేచి నిల్చునేవారట. ఈ తికమిక భరించలేక మాస్టర్ గారు కే నరసింహాన్ని అర్థం చెడిపోకుండా, నరసింహంలో సింహం అంటే కేసరి కదా, అందుచేత నీ పేరు కే నరకేసరి అని పిలుస్తాను అని పేరు మార్చారు. ఆ కే నరకేసరి కేఎన్ కేసరి అయింది. అలా పేరులో కూడా ఒక ప్రత్యేకతతో జీవితం ప్రారంభించారు కేసరి గారు. ఈయన తండ్రి జంధ్యాలు వడుక్కుంటూ బతికే బీద బ్రాహ్మణుడు. తండ్రి కలరావ్యాధితో మరణించేనాటికి కేసరి గారికి 5 నెలలు, పిత్రార్జితం కొబ్బరి చిప్పలో ఉన్న 10 అణాలు. ఈయన ఒంగోలుకి సమీపాన ఉన్న ఇనమన మెళ్ళూరు అన్న కుగ్రామంలో జన్మించారు. కడు బీదరాలైన తల్లి తన కడుపు మార్చుకుని ఈ పసివాడికి తిండి పెట్టేదట. 5వ ఏట బడిలో వేసేదాకా కేసరి గారికి తల్లి జడవేసి ఆడపిల్లలాగా అలంకారం చేసి ఆనందించేదట, ఆడపిల్లలు లేని లోటు పూడ్చుకోవడానికి. ఆ రోజుల్లో ఇసుకలో అక్షరాలు దిద్దడం, అక్షరాలు గుర్తించడం రాగానే రామాయణ భాగవతాలు వల్లివేయించడం సర్వసహజమట. అంతేకాదు పలకలు, బలపాలు ఉండేవి కావు. బల్ల చెక్కని కొయ్య పలకగా వాడేవారు. నున్నగా ఉన్న కొయ్య పలకకి నీలిమందు, దోశాకు పసరు పట్టించి బాగా రుద్ది ఎండలో పెట్టేవారు. మెత్తని తెల్లరాళ్ళని బలపప్పు కోపుల్లాగా సన్నగా కోసి బాగా ఎండిన చెక్క పలక మీద రాసేవారు. కేసరిగారి బాల్యంలో వీధిబడులలోని పిల్లల సంఖ్యను బట్టి మాస్టర్లకి ప్రభుత్వం వారు సంవత్సరానికి ఇంత అని గ్రాంటు అనగా జీతమిచ్చేవారు. ఈ జీతం మీదనే పంతుళ్ళు ఆధారపడేవారు కాదు. దసరాలకి తమ పిల్లల్ని బడిలో చేర్పిస్తే అయ్యవారికి 4 రూపాయలు, పిల్లలకి పప్పుబెల్లాలు ముట్టజెప్పేవారు ఊరివారు. అంతేకాదు, కూరలు, పాలు, ధాన్యం అయ్యవారికి ఇస్తుండేవారు. డబ్బున్న పిల్లలు అయ్యవారికి అపరాలు సమర్పించుకునేవారు. అంచేత వాళ్లకి బడిత పూజ ఉండేది కాదు. కేసరిగారులాంటి పేద పిల్లలకి రోజూ పేకబెత్తంతో పూజ జరుగుతూ ఉండేది. 120 ఏళ్ల క్రితం పరిస్థితులు ఈనాడు మారలేదు. అప్పుడు ఆహార పదార్థాలు, ఇప్పుడు డబ్బు. లంచం అన్నది వేషం మార్చుకుందే తప్ప రూపం అలాగే ఉంది. బాల్యంలో కేసరి ఉపాదానానికి అంటే జోలి పుచ్చుకుని ముష్టికి వెళ్లేవారు కొన్నాళ్లు. 10 ఏళ్లు లేని పసివాడు జోలి భుజాన వేసుకుని ఇంటింటా భిక్షం అడుక్కుంటుంటే జాలిపడి అందరూ తలాదోసెడు బియ్యం వెయ్యగా దాన్ని మొయ్యలేక నానాబాధ పడిపోయేవారుట. మండుటెండలో అరికాళ్లు భగ్గుమంటూ ఉంటే తుమ్మముళ్ళు గుచ్చుకుని కాళ్లు బొబ్బలెక్కితే కుంటుకుంటూ నడిచే ఈ పసివాడి బాధ చూడలేక తల్లి ఈ చిన్నవాడిని ముష్టికి పంపనని శపథం పట్టింది. ఎందరిళ్లల్లో వంట చేసినా, ఎంత చాకరీ చేసినా పసివాడికి తిండి పెట్టలేకపోవటం, ఆ గ్రామంలోని వారి వేధింపులు భరించలేక 11 ఏళ్ల కేసరి మద్రాసు చేరుకున్నారు. ఆ రోజుల్లో రైళ్లు లేవు. కాలినడకన పడవల్లోనూ చెన్నపట్నం చేరుకునేందుకు 10-12 రోజులు పట్టేది. ఈనాడు ఎలక్ట్రిక్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు వచ్చాయి. వంటచెరకు పట్నాల్లో అపురూప వస్తువు అయిపోతూ ఉన్నది. కేసరిగారి బాల్యంలో వంటచెరకు కొనక్కర్లేకుండా పొలాల్లో ఊరికే దొరికేదట. కందులు పొలంగంట్లలో పండించినప్పుడు జానెడు మొదలు భూమి పైకి వదిలి ఆ పైన మొక్కను కోసుకునేవారు. ఆ ఎండిన మొక్కల్ని లోతుగా తవ్వి వేళ్లతో సహా పెళ్లగిస్తే చక్కటి వంటచెరకు అయ్యేది. రైతులు కూలీని పెట్టి మొక్కలు తవ్వించకుండా కావలసిన వాళ్లు కందికంపను ఊరికే తవ్వుకుపోయేవారు. ఏడాది తిరిగేసరికి వేళ్లతో సహా మొక్కల్ని తవ్వి పెకిలించడంతో నేల గుల్లబారి మళ్లీ పంటకు అనువుగా ఉండేది. ఇలా ఆ రోజుల్లో పల్లెల్లో ప్రతి ఒక్కరూ స్వయం కృషి మీద ఆధారపడి సహాయ సహకారాలతో ఎలా వ్యవసాయం చేసేవారో వర్ణించి చెప్తారు కేసరి. తల్లికి చెప్పకుండా తన 11వ ఏట చెన్నపట్నానికి చేరుకున్నారు. అప్పుడు జార్జ్ టౌన్, గోవిందప్పనాయక వీధి ఇవన్నీ ప్రముఖంగా ఉండేవి. ముఖ్యంగా చెన్నపట్టణంలో వయసుల మీద ఆధారపడి ఇంటికో పావులో చొప్పన నెలసరి చందా పోగు చేసుకుని చదువుకున్నారు కేసరి. కొన్నాళ్లు బ్రాహ్మణీకాలకు వెళ్లి ధనవంతులైన వయసుల ఇళ్లలో ఆడవాళ్లకి చిన్న చిన్న పనులు చేసిపెట్టి మద్రాసుకు వచ్చి కాలేజీలో చేరే తెలుగు విద్యార్థులకి భోజన బస ఏర్పాటు చేసి పూట తిని పూట తినక కాలం వెళ్లబుచ్చుతూ ఉండేవారు. ఆ రోజుల్లో ఇంటి అద్దె నెలకి 1.5 రూపాయలు. నెలకి 4 రూపాయలు ఇస్తే కమ్మని నెయ్యి, పెరుగు, కందిపొడి, పచ్చళ్ళు, కూర, పులుసులతో కూడా చేతి నిండా నెయ్యి వడ్డించే పూటకోళ్ళమ్మలు ఉండేవాళ్ళు. అయితే తెలుగు వాళ్లు తిండి పట్ల అతిశ్రద్ధ చూపించడం, తమిళులు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కేసరి చాలా చోట్ల చర్చిస్తూ వచ్చారు. ఈలోగా ఆయన తల్లి కొడుకుని వెతుక్కుంటూ మద్రాసు వస్తుంది. 3 పావుల అద్దెకు ఇల్లు తీసుకుని ఇద్దరు విద్యార్థులతో పాటు కొడుకుకి వండి పెడుతూ ఉంటుంది. ఆ రోజుల్లో 1 రూపాయికి 8 పళ్ళబియ్యం అమ్మేవారు. ముష్టి ఎత్తుకున్న బ్రాహ్మణులు అన్ని రకాల బియ్యాలు కలిసినవి చవగ్గా 1 రూపాయికి 8 పళ్ళు అంటే సుమారు 10 సేర్ల బియ్యం అమ్మేవారు. ఆ బియ్యం కొని కేసరికి తల్లి వండి పెట్టేది. ఆ రోజుల్లోనే మద్రాసులోని పార్న్ ఫెయిర్ ఎగ్జిబిషన్, అప్పుడు ఆ పేరుతో పిలిచేవారు కాదు, 1886 ప్రాంతాల మై లేడీస్ గార్డెన్, దాన్ని రాణీతోట అనేవారు. సెంట్రల్ స్టేషన్ పక్కన మూర్ మార్కెట్ వెనక డిసెంబర్లో ఎగ్జిబిషన్ నడిపేవారు. కొబ్బరి ఆకులతో, పొడవాటి సరుగుడు కర్రలతో చుట్టూ ప్రహారీ, ఎత్తైన దడులు కట్టేవారు. లోపల మరో చిన్న ప్రాకారం కట్టేవారు. బయట ప్రాకారంలోకి వెళ్లాలంటే అర్ధన, లోపల ఆవరణలోకి వెళ్లాలంటే పావలా టికెట్టు. బయట ఆవరణలో రంగులు రాట్నం, కాశీపట్నం బొమ్మలు అన్నీ ఉండేవి. అప్పటికి గ్యాస్ లైట్లే, ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు. సాయంత్రం 5 గంటల నుంచి కిరసనాయిల దీపాలు వెలిగించడం ప్రారంభిస్తే ఆరింటికి అన్ని దీపాలు వెలిగించడం పూర్తయ్యేది. ఒక సాయంత్రం 13 ఏళ్ల కేసరి, అతని స్నేహితుడు ఎగ్జిబిషన్ చూడ్డానికి వెళ్లారు. కేసరి దగ్గర అర్ధనా లేకపోవడం చేత బయట నిలబడి ఉండగా స్నేహితుడు లోపలికి వెళ్లాడు టిక్కెట్టు కొనుక్కుని. ఈ లోపల ఎలా అంటుకుందో ఏమో పెద్ద పెద్ద మంటలు, ఎండు కొబ్బరాకుల దళ్ళు అవడంతో 10 నిమిషాల్లో అంతా దగ్ధమై లోపల వాళ్లు బయటకు రాలేక ఆ తొక్కిసలాటలో చాలామంది ప్రాణాలు పోయాయి. షాపులన్నీ కాలి బూడిదయ్యాయి. ఆ దుర్ఘటనని కేసరిగారు కడు దయనీయంగా వర్ణించి చెప్పారు. ఆడపిల్లలు, స్త్రీలు, ఆ రోజుల్లో పురుషులు కూడా బంగారాభరణాలు ధరించేవారు. ఇవన్నీ ఆ వ్యక్తులతో పాటు కాలిపోయి మృతదేహాల మీద బంగారం ముద్దల ముద్దలుగా మెరిసిపోయింది ఆ మంటల వెలుగులో. ఈ కాలంలోలాగా ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక దళాలు భారీ ఎత్తులో లేకపోవడం చేత చాలామంది మృతి చెందారు. అప్పటినుంచే ఎగ్జిబిషన్స్కి చుట్టూ రేకులు వాడాలి, తాటాకు కొబ్బరి ఆకులు వాడకూడదు అన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఆ రాత్రివేళ అసంఖ్యాకుల ఆహాకారాలు, మృతదేహాల కోసం గాలింపు, కాలిపోయి గుర్తు తెలియని కళేబరాలు. కేసరి జేబులో అర్ధణా లేకపోవడం చేత ఆ మంటలకి ఆహుతి కాలేదు. ఆయనతో వెళ్లిన మిత్రుడు చనిపోయాడు. ఎగ్జిబిషన్కి నిప్పు అంటుకుందన్న వార్త విని కేసరిగారి తల్లి ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ మింట్ స్ట్రీట్ నుంచి సెంట్రల్ స్టేషన్ దాకా పరుగు పెట్టుకుని వచ్చి అక్కడ బతికి ఉన్న కొడుకును చూసి భయం, సంతోషం పట్టలేక ఇద్దరూ సెంట్రల్ స్టేషన్కి ఎదురుగా ఉన్న జనరల్ హాస్పిటల్ గోడకి చేరబడి ఫుట్పాత్ మీద చతికిలబడ్డారట. 70 ఏళ్లు వచ్చిన తరువాత కూడా సెంట్రల్ స్టేషన్ మీదుగా వెళుతున్నప్పుడు కేసరిగారు కారులోంచి తాము కూర్చున్న స్థలాన్ని గుర్తు చేసుకుని చూస్తూ ఉండేవారట ఆఖరిదాకా. వారి బాల్యంలో ఆ రోజుల్లో పండగలు తద్దినాలప్పుడు మటుకే వరి అన్నం తినేవారు. ఉత్త రోజుల్లో జొన్నలు సజ్జలు దంచి ఆ అన్నం వండుకుని తినేవారు. మద్రాసు వచ్చిన కొత్తల్లో గుప్పెడు గుప్పెడు చొప్పున ముష్టిగా దొరికిన రకరకాల బియ్యం వండుకుని తినేవారు. కేసరిగారి బాల్యం ముఖ్యంగా మద్రాసు వచ్చిన కొత్తల్లో వైశ్యుల దయాధర్మాలపైన ఆధారపడి గడిచిపోయింది. ఆయన జీవితంలో నిలదొక్కుకోవడానికి వైశ్య కుటుంబాలు, బాగా ఆర్జించడానికి స్త్రీలు ఈ ఇద్దరూ ముఖ్య పాత్రలు. వీరికి నేను చాలా రుణపడి ఉన్నాను అని చాలాసార్లు చెప్పారు ఈ గ్రంథంలో. కేసరిగారికి ఫీజు లేకుండా స్కూల్లో సీటు వచ్చినా పుస్తకాలకి పావలా అర్ధనా చందాలు దొరకడం చాలా కష్టంగా ఉండేదిట. ఒకసారి పుస్తకాలు ముందే కొనుక్కోవలసి వచ్చి ఒక వయసుని ఇంటికి వెళ్ళి మీరు నెల నెలా ఇచ్చే పావలా చందా 4 నెలలకి కలిపి ఒకేసారి రూపాయిగా ఇవ్వండి అని అతి వినయంగా అడగ్గా ఆ గృహస్థు మండిపడి ఈడ్చి ఒక్క లెంపకాయ ఇవ్వగా గోబ గుయ్యమని 13 ఏళ్ల పిల్లవాడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాట. అది చూసి గృహస్థు ఆయన భార్య కంగారుపడి ముఖం మీద నీళ్లు జల్లి లేపి కూర్చోపెట్టి రూపాయి చేతిలో పెట్టి పంపారు. ఆ క్షణంలో కేసరి నిశ్చయం చేసుకున్నారట, ఇంతమందిని ఆశ్రయించి ఇన్ని అవమానాలు పడి చదువుకునే కంటే నా కాళ్ల మీద నేను నిలబడి ఉద్యోగం, వృత్తి ఏదైనా ఒకటి వెతుక్కోవాలి అని. అప్పటికి కొత్వాల సావిడి దగ్గర ఉన్న కన్యకా పరమేశ్వరి ఛారిటీ వారు ఉచిత ఆయుర్వేద డిస్పెన్సరీ నడుపుతూ ఉండేవారు. ముఖ్యంగా తెలుగు మందులు రోగులకి ఊరికే పంచిపెట్టేవారు. అందులో 20 రూపాయల జీతానికి కుదురుకుంటారు. 4 ఏళ్లపాటు ఆ వైద్యశాలలో పనిచేస్తూ నెలకి 10 రూపాయలు పూటకోళ్ల అమ్మకి ఇస్తూ మధ్య మధ్య కన్యకాపరమేశ్వరి బ్రాహ్మణ సత్రంలో ఉచితంగా భోంచేస్తూ జీవితం గడిపారు. తల్లి పోవడంతో ఏకాకి అయిపోయినా నిల్చునే స్థలం దొరుకుతుంది ఆ 4 ఏళ్లలో. ఆ తర్వాత కేసరిగారు స్వంతగా ఆయుర్వేద వైద్యశాల నడపడానికి ప్రయత్నిస్తారు. స్నేహితులతో కలిపి వైద్యశాల నడిపి 4 డబ్బులు వచ్చేసరికి కోర్టు కేసులు, వ్యాజ్యాలతో మునిగి ఆఖరికి తనకు తాను స్వంతగా భాగస్వాములు లేకుండా వైద్యశాల నడపడం తెలివైన పని అన్న నిర్ణయానికి వచ్చి 1900 సంవత్సరంలో కేసరి కుటీరం ప్రారంభించారు. ఈ కేసరి కుటీరంలో మొట్టమొదట తాంబూల రంజని అన్న మాత్రలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఒక సీసా ఖరీదు 4 గణాలు. కేసరిగారు తాము ఉంటున్న ఇంటి ప్రహారీ గోడ మీద, తెల్లని సున్నపు గోడ మీద కేసరి కుటీరం ఆయుర్వేద వైద్యశాల అని బొగ్గుతో పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. తెల్లని గోడ మీద నల్లన్న అక్షరాలతో ఉన్న ఈ ప్రకటన చూసి చాలామంది లోపలికొచ్చి మందులు కొనుక్కునేవారు. ఈ ప్రకటనే ఈనాటి వాల్ పోస్టర్స్కి, గోడల మీద పెయింటింగ్ వేసే అడ్వర్టైజ్మెంటర్లకి నాంది. ఆ రోజుల్లో ఈ ప్రకటనని ఆశ్చర్యంతో, కుతూహలంతో చదివేవారు. ఈ తాంబూల రంజనీ మాత్రలని అప్పుడప్పుడు ప్రచురితమవుతున్న ఆంధ్ర ప్రకాశిక అనే దినపత్రికలో 2 స్త్రీలు నీలాటిరేవు దగ్గర బోల్లించిన బిందెల మీద కూర్చుని తమ కష్టాలు వెళ్లబోసుకునే సంభాషణలో సాగి భర్తని ప్రసన్నం చేసుకోవడానికి, మొగుడిని చెంగుని కట్టేసుకోవడానికి, పాదాక్రాంతం చేసుకోవడానికి ఈ తాంబూల రంజని మాత్రలు మ్యాజిక్లా ఉపకరిస్తాయని, జేబులో ఉన్న 5 రూపాయలతో ప్రప్రథమంగా పత్రికా ప్రకటన వేస్తారు కేసరిగారు. దాంతో ప్రతి ఒక్కరూ సుఖ సంసారానికి, దాంపత్య జీవిత సంతోషానికి ఈ మాత్రలు సులభ మార్గం అనుకుని స్త్రీ పురుషులందరూ స్వయంగా కొనుక్కునేవారు, పోస్టు ద్వారా తెప్పించుకునేవారు. రోజుకి 100 రూపాయల మాత్రలు అమ్మేవారుట. ఒక పనివాడు, బోయి, ఆఫీసు ఇలా క్రమంగా వృద్ధి అవుతూ వచ్చి కేసరిగారు ఆర్థిక బాధల నుంచి గట్టెక్కి బయటపడ్డారు. రోజూ సాయంత్ర వేళ కరపత్రాలను పంచిపెట్టేవారు. 4 రోడ్ల కూడలిలో నిల్చుని పొరుగురికి వెళ్లినప్పుడు తన పేరు కె. నరసింహం, కేసరి కుటీరపు ఏజెంటుని అని అన్ని కోట్లకి మందులు, మాత్రలు సప్లై చేస్తుండేవారు. ఇలా కేసరిగారు క్రమక్రమంగా పెరిగి ప్రయోజకుడవడంతో మేనమామ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని కబురు పంపడం, కేసరిగారు పెళ్లికి తరలి వెళ్లడం జరుగుతుంది. పెళ్లి కూతురికి నగలు, చీరలు కొనడానికి దగ్గర డబ్బు లేకపోతే వయసులేనైన స్నేహితులు సహాయం చేస్తారు. పెళ్లి కూతురికి బంగారు అడ్డిగా చుట్టూ చెంగావి చీరలతో పెళ్లికి తరలి వెళ్తారు. గుళ్ళో పెళ్లి జరుగుతుంది. పెళ్లి తరువాత ఊరేగింపులో ఆ రోజులో పెట్రమాక్స్ లైట్లు లేవుగా, నూనె కాగడాలకి బదులు కిరసనాయిల్లో ముంచిన పిడకలు కర్రలకు కట్టి ఆ దీపకాంతిలో పల్లకీలో ఊరేగిస్తారు. ఆ కిరసనాయిలు పొగవాసనకి పెళ్లికూతురు భళ్ళున వాంతి చేసుకుంటుంది పెళ్లికొడుకు ఒడిలో. అట్లా నా భార్యతో తొలిపరిచయం జరిగింది అంటూ తమాషాగా చెప్తారు కేసరిగారు. ఎగ్మూర్లో భార్యతో కొత్త కాపురం పెడతారు. ఆమె పరమ చాదస్తురాలు. భూతప్రేతాల మీద అపార నమ్మకం కల మూఢురాలు. మెడనిండా నల్లతాళ్ళు, చేతులకి తాయెత్తులు, ఎప్పుడూ శాంతులు, పూజలు, వ్రతాలు. వాటన్నిటితో పాటు కాస్త అమాయకత, వెర్రిబాగులతనం. ఆవిడ జడలో పెట్టుకునే బంగారు జామంతి పువ్వుకు వెనకాల చుట్టు విరిగిపోతే దానిని చింతపండుతో అతికించి అతుక్కోవడానికి వీధరుగున ఎండబెట్టి లోపల ఘడియ పెట్టుకుని ఇంట్లో పని చూసుకుంటూ ఉంటుంది.
సూర్యకాంతిలో దగదగా మెరుస్తున్న ఆ బంగారు బిళ్లను దారినపోయే దానయ్య తస్కరిస్తాడు అతి సునాయాసంగా.
బంగారం అతకడానికని కంసాలివాని వద్దకు వెళ్లాలనే లోకజ్ఞానం లేని వెర్రిబాగుల్ది ఆ ఇల్లాలు. కేసరిగారి వైద్యశాల క్రమంగా పెరిగి మహావృక్షమైంది. మద్రాసు, బెంగళూరు, హైదరాబాదుల్లో బ్రాంచీలు ఓపెన్ చేశారు. వారి వైద్యశాలల్లో తయారయ్యే లోద్రా ఆంధ్రదేశంలోనే కాదు, యావత్ భారతదేశంలో స్త్రీల పాలిట సంతాన కల్ప వల్లే అయింది. స్త్రీల వ్యాధులకి, ముఖ్యంగా నెలనెల వచ్చే కడుపు నొప్పికి, సంతాన ప్రాప్తికి ఈ లోద్రా అమోఘమైన మందు అనే నమ్మకం స్త్రీలలో గట్టిగా పాతుకుపోయింది. దీనివల్ల కేసరిగారు చాలా ధనవంతులయ్యారు. స్త్రీల వల్ల తనకింత సంపద చేకూరింది కాబట్టి స్త్రీలకు ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే తపన వారిలో కలిగింది. మొదటి ప్రపంచ సంగ్రామం, రెండో ప్రపంచ సంగ్రామం కేసరిగారు ప్రత్యక్షంగా చూశారు. స్త్రీల సంతాన ప్రాప్తికి టానిక్ కనిపెట్టిన కేసరిగారికి పిల్లలు కలగలేదు. దేశంలో ఎంతోమంది స్త్రీలు లోద్రా సేవించి గర్భవతులై మాతృత్వం పొందగలిగారు. కానీ కేసరిగారికి మటుకు పిల్లలు పుట్టలేదు. ఆయన తన సంపదకి వైద్యశాల చూసుకునేందుకు ఒకడు వారసుడు కావాలని ఎంతగానో అలమటించిపోయేవారు. భార్యతో పాటు కన్యాకుమారి నుంచి కాశీదాకా అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు. తీర్థయాత్రలు చేశారు. గుళ్ళు, గోపురాలు దర్శించారు. మొక్కుబడులు చెల్లించారు. దానధర్మాలు, క్రతువులు చేశారు. వారు దత్తకు తీసుకున్న పిల్లవాడు చనిపోవడంతో కొంత విరక్తి కలిగింది. మొదటి నుంచి భార్యకి ఆయనకి ఆలోచనలో గాని, జీవ విధానంలో గాని పొంతం లేదు. దీనికి తోడు ఆమెకు అనారోగ్యం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆమె తన స్వంత ఊర్లో మరణించింది. భార్య పోయాక కొంత వైరాగ్యం, మరోవైపు కొత్త జీవితం ప్రారంభించాలన్న అభిలాష. అప్పటికే ఆయన వయసు 43 సంవత్సరాలు. తమ ఆయుర్వేద వైద్యశాల కోసం, మూలికలు, ఆకుల కోసం కేసరిగారు తరచూ కేరళ రాష్ట్రానికి వెళుతుండేవారు. మన దేశంలో ఆయుర్వేద వైద్యానికి కేరళ చాలా ప్రసిద్ధి పొందింది. అక్కడ మన ఇంగ్లీషు డాక్టర్ రాసిచ్చినట్టు ఆయుర్వేద వైద్యులు ప్రిస్క్రిప్షన్స్ రాసి ఇస్తే రోగులు ఆయా మూలికలను కొనుక్కుని కషాయమో భస్మమో మాత్రలు చేసుకుని సేవించడం ఇప్పటికీ ఉంది. కేరళీయులు మిగతా దక్షిణాది రాష్ట్రాల వారు వాడినట్టు ఇంగ్లీషు మందులు ప్రతిదానికి వాడరు. ఎలోపతి డాక్టర్స్కి అక్కడ ప్రాముఖ్యత లేదు. ఆ మూలికల కోసం తరచూ కేరళ వెళ్లే కేసరిగారికి నంబురుది బ్రాహ్మణ కుటుంబంతో పరిచయం అయ్యి ఒక వకీలు కుమార్తెను వివాహం చేసుకుంటారు. వధువు పేరు మాధవి. 28 సంవత్సరాల వయసు. విద్యావతి. ఆయుర్వేద వైద్యం నందు అనుభవము, పరిచయమూ కలది. ద్వితీయం చేసుకున్నాక కేసరిగారి దశ బాగా తిరిగింది. వారికి 2 ఆడపిల్లలు కలిగారు. పెద్దలుడు మద్రాస్ జనరల్ హాస్పిటల్లో పెద్ద డాక్టరు. కేసరిగారికి ఆయుర్వేద మూలికల పట్ల, ఔషధ విలువలు కలిగిన మన దేశవాళీ మొక్కల పట్ల కుతూహలం, పరిశోధనాశక్తి ఉండేది. ఏ చెట్టులో ఏ ఔషధ విలువలున్నాయి అని ప్రతి మొక్కని శాస్త్రీయంగా పరిశోధించేవారు. కేరళలో ఔషధ విలువలు కలిగిన మొక్కలని, మూలికలని పచ్చగడ్డి మోపుల్లాగా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. పచ్చని మొక్కలతో, అసంఖ్యాకమైన మూలికలతో కేరళ ప్రాంతం నిండి ఉంటుంది. ఏడాదికి 8 నెలలు వర్షపాతం గల ఈ రాష్ట్రంలో చిన్న చిన్న ప్రవాహాలు, పర్వతాల నుంచి జాలువారే వాగులు, వీటిలో ఔషధ విలువలు చాలా ఉంటాయి. భార్య వైపు వారి పరిచయంతో కేసరిగారికి మన దేశంలో పెరిగే మొక్కల పట్ల జిజ్ఞాస, వాటిని పెంచాలనే తాపత్రయం అభివృద్ధి పొందడం మొదలుపెట్టింది. ఆయన బెంగళూరులో సువిశాలమైన స్థలం కొని దానిలో ఇల్లు కట్టుకుని ఇంటి చుట్టూ ఫలపుష్పాదుల చెట్లు, ఔషధ విలువ గల మొక్కలు పెంచడం మొదలుపెట్టారు. ఈయన పెంచిన తోటకు బెంగళూరులో ఏటా జరిగే గార్డెన్ ఎగ్జిబిషన్స్లో పలుమార్లు మొదటి బహుమతి వచ్చింది. సువాసన భరితమైన పూల మొక్కలు, మామిడి, పనస, సపోటా వంటి ఫలాల చెట్లతో నందనవనంలా ఉండే ఈ తోట పలువురి మన్ననలు పొందింది. కేసరిగారు కూడా తమ తోటలో చెట్ల నీడను కూర్చుని ఆహ్లాదకరమైన వాతావరణంలో సెదదీరేవారట. అటువంటి ఇంటిని, తోటని కేసరిగారు ఎక్కువ ధర వచ్చిందన్న ఆశతో అమ్మేశారు. ఆ తోట అమ్మిన తర్వాత కాలంలో ఆయన చాలా పశ్చాత్తాపడి ఇంచుమించు మనోవ్యాకులతకి లోనై చాలా బాధపడ్డారు. పక్షుల కిలకిలా రావాలు, సువాసనలు వెదజల్లే పుష్ప సౌరభాలు. కోల్పోయిన కేసరిగారు తోట అమ్మగా వచ్చిన డబ్బుని ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అన్న మీమాంసలో పడి, పుష్పఫలాదుల కంటే విలువైన విద్యా వివేకాలను పెంపొందింపచేయాలి, అందుకు సరి అయిన మార్గం విద్యాలయాలు తెరవడమే అన్న నిశ్చయానికి వచ్చి కేసరి స్కూళ్ళు, తెలుగు స్కూళ్ళు ఇటు మైలాపూర్లో అటు త్యాగరాయనగర్లో ప్రారంభించారు. పక్షుల కిలకిలారావాలకి ధీటైన ఆ పసివాళ్లు తేనె పలుకులు విన్నప్పుడు, ఆ స్కూళ్ల ఆవరణలో అడుగుపెట్టినప్పుడు కేసరిగారికి విద్యార్థులను అందనోద్యానవనంలోకి అడుగుపెట్టినంత ఆనందంగా ఉండేది. ఈ స్కూళ్లు స్థాపించాక కేసరిగారికి బెంగళూరు భవనము, తోట అమ్మిన దిగులు తగ్గింది. కేసరిగారు అనేక చోట్ల అనేక మందితో తన ఈ సంపాదనకి కారణం స్త్రీలు, ఆకలితో అల్లాడుతున్నప్పుడు తనకి తిండి పెట్టి బతికించింది స్త్రీలు, నన్నింత వాడిని చేసింది స్త్రీలు, నేను తయారు చేసిన లోధ్రాపై అపారమైన విశ్వాసం ఉంచింది స్త్రీలు, వారి వల్లనే నేనింత వాడినయ్యాను, అటువంటి నా తోబుట్టుల అభివృద్ధికై ఏదన్నా చెయ్యాలి అన్న ఆరాటంతో గృహలక్ష్మి పత్రికను స్థాపించి స్త్రీల కోసం ప్రత్యేకంగా నడిపారు. గృహలక్ష్మి పత్రిక ద్వారా అనేక మంది కవయిత్రులు, రచయిత్రులు వెలుగులోకి వచ్చారు. గృహలక్ష్మి పత్రిక కొన్నాళ్ళకి నిలిచిపోయింది. స్త్రీల అభ్యున్నతికి, వారి ప్రజ్ఞా పాఠవాలని గుర్తించడానికి శాశ్వతంగా ఒక ధర్మనిధిని ఏర్పాటు చేశారు. ఆ నిధి మీద వచ్చే వడ్డీతో ప్రతి ఏటా ఒక విదూషీమణిని గౌరవించి ఆమెకు గృహలక్ష్మి స్వర్ణ కంకణం ఇవ్వాలని విల్లు రాశారు. ఆ నిధిపై వచ్చే వడ్డీతో మొదట్లో బంగారు కంకణం చేయించగలిగేవారు. రాను బంగారం ధర ఆకాశానికి అంటిపోవడంతో స్వర్ణ కంకణాన్ని గృహలక్ష్మి అవార్డుగా మార్చి ప్రతి ఏటా ఒక రచయిత్రికి లేక కవయిత్రికి ఈ అవార్డు అందజేస్తున్నారు. కాంచనపల్లి కనకాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి ప్రఖ్యాత స్త్రీలు ఈ గృహలక్ష్మి స్వర్ణ కంకణాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి ఈ ఏప్రిల్ 16వ తేదీన స్వీకరించిన గోవిందరాజు సీతాదేవి దాకా 50-60 మంది ఈ గృహలక్ష్మి పురస్కారాన్ని పొంది ఉంటారు. సాహితీ ప్రపంచంలో గృహలక్ష్మి అవార్డు ఒక ప్రతిష్టాత్మకమైన గుర్తింపు. ఇది పొందిన రచయిత్రులు, కవయిత్రులు సుస్థిరమైన సాహితీ స్థానాన్ని, గౌరవాన్ని పొందుతున్నారన్నది అందరూ ఒప్పుకుంటున్న నిజం. ఎంతటి కష్టంలోనూ సద్భావన, సచ్చింతన, పుష్ప సౌరభం వంటివి. ఆ సౌరభాన్ని చిన్ననాటనే పొందారు కేసరి గారు. పెరిగి పెద్దవారయ్యాక ఆ సౌరభాన్ని మరింత వెదజల్లారు. ఆనాటి గృహలక్ష్మి పంచిన సాహితీ సౌరభమే తెలుగు రచయిత్రులన్నీ ఇప్పటికే ఆ పురస్కారం వైపు ఆకర్షిస్తోంది. తన కార్యదక్షతతో, సంకల్ప బలముతో దుర్భరమైన పేదరికాన్ని జయించి సంపన్నుడై, ఐశ్వర్యవంతుడై, లలిత కళాభిమానిగా సాహితీ సామాజిక విలువలు పరిరక్షిస్తూ ఎందరికో ఆశ్రయమచ్చిన దానగుణాశీలి కేసరి గారు. హాస్యపు జల్లులతో ఆయన చెప్పిన చిన్ననాటి ముచ్చట్లు 1953లో పుస్తకంగా వెలువడింది. 46 ఏళ్ల తర్వాత కేసరి కుటీరం శతజయంతి సందర్భంగా 2వ ముద్రణ వెలువడింది. మార్కెట్లో దొరుకుతుంది, తెప్పించుకుని చదవండి ఈ కార్యసూరిని కమనీయ గాథ.